మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం డిసెంబర్ 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం. స్వరమాలికకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ 10వ భాగం. ఇప్పటి వరకు 9 భాగాలు ఎంతో ఉత్సాహంతో విన్నారు. ఇక 10వ భాగం నుంచి కూడా అంతే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయగలరు. ఈ సీరియల్ రచించినది శ్రీమతి అంగులూరి అంజనీదేవి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మరి 10వ భాగంలోకి వెళ్ళిపోదామా? ఆలోచించగా అంకిరెడ్డికి వాసుదేవ్ చెప్పినది సరైనదే అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్ళంటేనే కొంతమంది అబ్బాయిలు భయపడిపోతున్నారు. పెళ్ళయ్యాక కెరీర్ ని డెవలప్ చేసుకునే కన్నా పెళ్లికి ముందే డెవలప్ చేసుకోవాలన్న అభిప్రాయంలో ఉన్నారు. పెళ్లికి ముందే ఒక ఇల్లు, కారు, హోదా వచ్చాక అప్పుడు ఆలోచిస్తున్నారు పెళ్లి గురించి. వాళ్లతో పోలికేంటి సతీష్ చంద్రకి? వాళ్లంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద జీతాలు తెచ్చుకుంటున్న వాళ్లు. జుట్టున్నమ్మ ఏ స్టైల్లోకైనా హెయిర్ స్టైల్ మార్చుకోవచ్చు. అలాంటి స్టైలిష్ లైఫ్ సతీష్ చంద్రకి ఎలా వస్తుంది? ఎక్కడో సైన్యంలో ఒంటరిగా ఉంటూ చలికి, ఎండకి, వర్షానికి తడుస్తూ నేల మీద యుద్ధం చేస్తుంటాడు. అలాంటి వాడికి జీవితం గురించి, జీతాల గురించి స్పృహ ఎక్కడుంటుంది? యుద్ధం వచ్చినప్పుడో, ప్రమాదాలు సంభవించినప్పుడో మిడతల్లా రాలిపోయే పరిస్థితి వాడిది. అందుకే వాసుదేవ్ చెప్పినట్లు ఉన్నంతలోనే సంతోషాన్ని నటిస్తూ సతీష్ చంద్రకి పెళ్లి చేస్తే సరిపోతుంది, ఉన్న 4 రోజులైనా నేను ఎక్కడున్నా నాకంటూ ఓ భార్య ఉందన్న ఆనందంలోనైనా ఉంటాడు అని అనుకున్నాడు అంకిరెడ్డి. ఆయనకు కొడుకు చేస్తున్న జాబు పట్ల అసంతృప్తే కాని తృప్తి ఏమాత్రం లేదు. ఆ రాత్రి ఇంట్లో అందరినీ ఓ చోట కూర్చోబెట్టి సతీష్ చంద్రకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆనంద్ వెంటనే నవ్వి, వాడికి పెళ్ళెందుకు నాన్నా అన్నాడు. అదేంట్రా అలానేసావు అన్నట్లు చూశాడు అంకిరెడ్డి. అక్కడే ఉన్న మాధవీలత ఏమీ అనలేదు. మోక్ష ప్రశ్నార్థకంగా ఆనంద్ వైపు చూసింది. అయినా నాకు తెలియకడుగుతాను, వాడికి ఏం వయసు ఉందని పెళ్లి చేయాలి నాన్నా? వాడి వయసు ఉన్న వాళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కానేలేదు. లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని జాబ్ సెర్చింగ్ లోనో లేక ఇంకా పెద్ద చదువులు చదవాలనో ఏ లండన్కో అమెరికాకో వెళ్తున్నాడు. వీడిప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేయాలి? అదేమంటే నరేంద్ర కాలేదా అంటావు. అయ్యాక అతనేం సుఖపడుతున్నాడు, చూస్తూనే ఉన్నాగా అన్నాడు. పక్కనే ఉన్న మోక్ష ఈయన ఏదో తెగ సుఖపడిపోతున్నట్లు, అలాంటప్పుడు ఈయనెందుకు పెళ్లి చేసుకున్నాడో అని మనసులో అనుకుంది. అందరి జీవితాలు, అందరి రాతలు ఒకలా ఉండవుగా ఆనంద్. నరేంద్ర స్థితిగతులు, అతని కుటుంబ నేపథ్యం వేరు. మన స్థితిగతులు, మన కుటుంబ వాతావరణం వేరు. అతనితో మన సతీష్ చంద్రను పోల్చుకోవద్దు అన్నాడు అంకిరెడ్డి. అయితే వాడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నావా నాన్న? అవునరా. ఆయన వాడక్కడ, ఆ అమ్మాయి ఇక్కడ. పెళ్ళయ్యాక ఇద్దరు ఏ చోట లేకుండా వాళ్ళేం సంతోషపడతారు నాన్న అన్నాడు ఆనంద్. మోక్షకు మండింది. భార్య పక్కన పడుకుని భార్య తెచ్చే జీతం గురించో, భార్య తెచ్చే కట్నం గురించో ఆలోచించి ఇలాంటి మొగుళ్లంతా భార్యల దగ్గర తెగ సుఖపడిపోతున్నట్లు. ఈయన మాటలు వినేవాళ్లు నిజంగా ఈయన ఎంత సుఖపడిపోతున్నాడో అని అనుకోరు? ఇలాంటి వాళ్లు నిత్యం భ్రమలో బ్రతికినా లోకాన్ని ఎంత గొప్పగా నమ్మిస్తారో అన్నట్లు ఆశ్చర్యపోయి చూస్తోంది మోక్ష. అది కాదు ఆనంద్ అంటూ ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఏమో నాన్న, నువ్వు వాడికి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావో నాకు తెలీదు, కాని నాకైతే నచ్చటం లేదు. ఇంకా వాడి ఫ్రెండ్స్ కొందరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ కూడా పెళ్లిళ్లు చేసుకోవటం లేదు. అంత గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పెళ్లిళ్లు లేవు, వీడికి ఎందుకు? వీడేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీరా, పెద్ద డాక్టరా అన్నాడు ఆనంద్. మోక్ష ఆనంద్నే చూస్తూ, ఈయనేదో పెద్ద అదైనట్లు, ఎంత పోజో, ఎంత బిల్డప్పో అనుకుంది మనసులో. సాఫ్ట్వేర్లు డాక్టర్లు తప్ప సామాన్యులు పెళ్లిళ్లు చేసుకోరా ఆనంద్? తమ్ముడు గురించి నువ్వెందుకురా అలా ఆలోచిస్తున్నావు? నాన్న అనేది తప్పేం లేదు, తమ్ముడికి పెళ్లి చేద్దాం అంది మాధవీలత. చటుక్కున వెళ్లిపోయాడు ఆనంద్. ఆనంద్ వెళ్లిన వైపే అంకిరెడ్డి మాధవీలత చూస్తుంటే, ఆయన ఏదో మూడ్లో ఉండేలా మాట్లాడుతున్నారు, మీరేం కంగారు పడకండి మావయ్య, మీరనుకున్నట్లే సతీష్ చంద్రకి పెళ్లి చేయండి, వచ్చే అమ్మాయి నాకు అత్తయ్య గారికి తోడుగా కూడా ఉంటుంది అంది మోక్ష. నేను నా స్నేహితుడిని అడిగి సతీష్ చంద్ర గురించి తెలుసుకున్నానమ్మా మోక్ష. వాళ్ళు సైన్యంలో ఉన్నా కూడా కొంతకాలానికి భార్యల్ని వాళ్లు ఉండే దగ్గరికి తీసుకెళ్లొచ్చట, ఇబ్బందే ఉండదట. వాళ్ళు ఫీల్డ్ ఏరియాలో అనగా బార్డర్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ భార్యలను ఇక్కడ ఉంచి వెళ్తారట అన్నాడు. నో ప్రాబ్లం మామయ్య, సతీష్ చంద్ర తన భార్యని ఇక్కడ ఉంచినా మనకే ఇబ్బంది ఉండదు. మీరు ఎలాగో ముందు చూపుతో ఇంటిని మూడు బెడ్రూమ్లు ఉండేలా కట్టించారు, ఒకటి మీరు ఒకటి మేము ఉన్నా ఇంకోటి సతీష్ చంద్ర భార్య ఉంటుంది, అతను వచ్చినప్పుడు అతను కూడా అందులోనే ఉంటాడు, కాబట్టి మనం ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అంది మోక్ష. ఆనంద్ లేచి వెళ్లిపోవడమే అంకిరెడ్డికి మాధవీలతకు బాధ అనిపించింది. అయినా మోక్ష ఆ వెలితిని వాళ్లకు తెలియనివ్వకుండా చేసింది. ఆయన అలా లేచి వెళ్లారని మీరేం ఆలోచించకండి మామయ్య అంది. వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నారు. నేను చెబుతున్నాను కదా, తర్వాత ఆయనే మన దారిలోకి వస్తారు. మనకి పిల్ల దొరికి పెళ్లి పనులు మొదలు పెట్టుకుని సతీష్ చంద్ర వచ్చి ఇంట్లో తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన ఇలా ఎందుకంటారు? అన్నిట్లో నేనున్నానంటూ తప్పకుండా మనతో చేరిపోతారు, ఇప్పుడేదో అలా బెదిరిస్తున్నారు అంతే అంది మోక్ష. కోడలు చెప్పింది కూడా నిజమే అనిపించింది. ఎవరెలా ఉన్నా కన్న కొడుక్కి పెళ్లి చేయాల్సిన బాధ్యత తమ మీద ఉంది కదా అనుకున్నారు. అది తమ సొంత పనిలా ఆలోచించారు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు అనుకున్నారు. ఆ రాత్రికే మాధవీలత చేత ఆమె బంధువులకి ఫోన్లు చేయించాడు అంకిరెడ్డి. సతీష్ చంద్రకి పెళ్లి చేయాలనుకుంటున్నా, సతీష్ కి సరిపోయే అమ్మాయి ఉంటే తెలియజేయమని ఆయన కూడా తన తరపు బంధువులకి ఫోన్లు చేశాడు. తెలిసిన వాళ్లకి ఫ్రెండ్స్ కి ఫోన్లు చేసి చాలాసేపు మాట్లాడాడు. మ్యారేజ్ బ్యూరోల్లోకి కూడా తెలియజేశాడు. వాళ్ళకైతే సతీష్ చంద్ర పూర్తి బయోడేటాని తన ల్యాప్టాప్ లో నుంచి మెయిల్ పెట్టాడు. కొంతమందికి తన మెయిల్ ఐడిని కూడా పంపాడు. ఏ విషయం వెంటనే మెయిల్ పెట్టమన్నాడు. అప్పుడు పడుకున్నాడు. అప్పటికే రాత్రి ఒకటైంది. పడుకున్నాడన్న మాటే కాని ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఇన్ని రోజులు అనిపించలేదు కాని ఇప్పుడెందుకో సతీష్ కి త్వరగా పెళ్లి చేయాలనిపిస్తోంది. మాధవీలత కూడా భర్తతో మాట్లాడుతూ మేల్కొనే ఉంది. అదే సమయంలో ఆనంద్ ఆలోచనలు వేరేగా సాగుతున్నాయి. అతను కూడా సతీష్ చంద్ర పెళ్లి గురించే ఆలోచిస్తున్నాడు. మోక్ష మాత్రం హాయిగా నిద్రపోయింది. రెండు మూడు రోజులు గడిచిపోయాయి. మూడో రోజు నడుస్తోంది. మోక్ష గత రెండు రోజులుగా హాయిగా నిద్రపోతోంది. భర్తతో ఏ గొడవ లేదు. ఆనంద్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అతని సంతోషానికి కారణం ఏమిటో మోక్షకి అడగాలని ఉన్నా అతను చెబితేనే వినాలనుకుంది. దాహంగా అనిపించడంతో మెల్లగా దుప్పటి తొలగించి బెడ్ మీద నుండి కిందకి దిగి డోర్ తీసుకుని నెమ్మదిగా వంటగది వైపు వెళ్ళిపోయింది. అక్కడ మాధవీలత ఉండటం చూసి, అత్తయ్య మీరా, ఏం చేస్తున్నారు అంటూ అత్తగారి వైపు చూసింది. మాధవీలతకు కోడలు వచ్చినట్లు తెలుస్తున్నా అదేం పట్టించుకోకుండా తన చేతుల్ని ముఖాన్ని తుడుచుకుంటోంది, చీరను దులుపుకుంటోంది. మోక్ష ఒక్క క్షణం అలాగే నిలబడి ఆ తర్వాత, అయ్యో అత్తయ్య, మీ చీర నిండా ఆ కారమేంటి? నేల మీద కూడా ఉంది. ఆయన ఈ టైంలో కారంతో ఏం పని వచ్చింది అంటూ నేల వైపు చూసింది. నేల మీద కారం డబ్బా పడిపోయి కనిపించింది. అది 2 కిలోల కారం డబ్బా. మాధవీలత కాఫీ పొడి డబ్బాను అందుకోబోయి ఏ ఆలోచనలో ఉందో ఏమో కారం డబ్బాను మీద పడేసుకుంది. చేతులు ముఖం మండుతున్నాయి. నాకు మీ మామయ్య గారికి నిద్ర రావటం లేదు మోక్ష అంది. నేను మీకు ముందే చెప్పాను, మీరు రాత్రి వేళల్లో తక్కువ స్పైసులు హెర్బల్తో కూడిన భోజనం చేయాలని, తేలికపాటి ప్రోటీన్లు తీసుకున్నా మంచిది. మీరవేం పాటించరు. నిద్ర లేకుంటే అలసట, చిరాకు, అసహనం నాకంటే ఇవి తప్పవు. మీకేం కర్మ చెప్పండి అంది. సతీష్ చంద్ర గురించి మాట్లాడుకుంటూ అలాగే కూర్చున్నాం మోక్ష. తల నొప్పిగా ఉంది, కాఫీ తెమ్మన్నారు. ఇలా వచ్చి ఇదిగో ఈ పని చేశాను, నేను బాత్రూంకి వెళ్లి స్నానం చేసి వస్తాను, ఒళ్ళంతా మండుతోంది అంటూ ఆమె మోక్షను చూడగానే బాత్రూంలోకి దూరింది. మోక్ష ఇక తనకు తప్పదన్నట్లు కింద కూర్చుని ఆ కారం మొత్తం ఎత్తి శుభ్రం చేసింది. అత్తగారు వచ్చే వరకు ఆమె ఆ పనిలోనే ఉంది. ఆ పని ఉదయాన్నే చేసి ఆ తర్వాత టిఫిను వంట కావాలంటే తను ఆఫీస్కు వెళ్ళలేదు. ఆనంద్ అప్పుడప్పుడు, నీకే మోక్ష, నువ్వు చాలా లక్కీ ఫెలోవి, చాలా మంది ఆడవాళ్ళకి నీకున్న సౌకర్యాలు ఉండవు, నీ అంత అదృష్టం కూడా ఉండదు. ఇంతెందుకు, మీ ఎయిర్టెల్ ఆఫీసులో నువ్వు కాక ఇంకా 5 మంది అమ్మాయిలు ఉన్నారుగా, వాళ్ళు ఏ ఒక్కరికైనా పెళ్ళయిందా, భర్తున్నాడా, ఓ బిడ్డ ఉందా, అత్తమావులున్నారా, పని మనిషి ఉందా, సొంతిళ్ళున్నాయా, ఒకవేళ ఇల్లు ఉన్నాయి ఎక్కడో ఉంటాయి. ఇక్కడ వీళ్ళంతా హాస్టల్స్ లోనో పేయింగ్ గెస్టులుగానో ఉండి ఆఫీస్కి వస్తున్నారు. అదే నీక ఉదయం 10కి వెళ్తే మళ్ళీ రాత్రి 9 వరకు అసలు ఇంటి పనే ఉండదు, హాయిగా ఇంటికొచ్చి తిని పడుకోవడమే అని అంటుంటాడు. ఇంటికొచ్చి తిన్నాక పడుకోనిస్తాడా, పెళ్ళప్పుడు రాసిచ్చిన ప్రోనోటు గుర్తు చేస్తాడు. రాత్రి 2 అయినా అదే గోళ, తెల్లవారితే క్షణం కూడా పడుకోనివ్వడు. ఒక్కోసారి బద్ధకంగా అనిపించి బెడ్ మీద నుండి లేవలేక పడుకుంటే చాలు, పక్కన పడుకుని మోచేతో పొడుస్తూనే ఉంటాడు. అబ్బా పడవకండి, ఎందుకలా పొడుస్తారు అని కళ్ళు తెరవకుండా ఒకవైపుకి ఒత్తిగిలి పడుకున్నా చూడక తగిలింది లేవే, ఆయన నువ్వేంటి రాత్రంతా కలవరిస్తూ నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అంటాడు. నిద్ర పూర్తిగా ఎగిరిపోయి, నేనేం కలవరించానండి అని అతని వైపుకు తిరిగి అనుమానంగా అడిగితే, అదేనే, అంతా మీ ఆఫీస్ గొడవే, మీ ఆఫీసును చూడని వాళ్ళు నీ కలవరింతలు వింటే చూడక్కర్లేదు అంటాడు. మా ఆఫీసులో జరిగిన గొడవంతా కలవరించానా, అంటే నిన్న మా బాసు ఒక అమ్మాయిని తిట్టడం కూడా కలవరించానా అని ఆశ్చర్యపోగానే, మీ బాస్ తిట్టడం ఒక్కటే మర్చిపోయో, మిగతా అంతా మాట్లాడుతూనే ఉన్నావు. మిగతా అంటే, తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగి అడిగితే నవ్వి, ఒత్తినే అలా అన్నాను లేవే, నువ్వు నిద్రలేస్తావని, లేరే లేరే లేచి ఆఫీస్కి రెడీ అవ్వు అంటాడు. ఆలోచిస్తూ కారం వంటుకున్న చేతులతో ముఖం మీద పడుతున్న జుత్తును వెనక్కి నెట్టుకోవడం వల్ల ముక్కు బుగ్గలు కళ్ళు మండుతున్నాయి. ఈ ఒక్క రాత్రి హాయిగా నిద్ర పట్టిందని సంబరపడగానే నేనున్నానంటూ ఈ కారంగోల ఒకటి తోడయ్యింది. గట్టిగా నిలపడంతో కళ్ళు ఎర్రగా అయ్యాయి. అత్తగారిని చూడగానే, అబ్బా అత్తయ్య వచ్చారా, ఒళ్ళంతా మండుతోంది అంది మోక్ష. నువ్వెళ్ళు మోక్ష, నేను మీ మామగారికి కాఫీ కలుపుతాను, ఆయనకు సతీష్ చంద్ర పెళ్లి దిగిలే పట్టుకుని రాత్రి నిద్రపోవడం లేదు. దిగిలేందుకు అత్తయ్యా అని అడిగింది. ఓ పక్క ముక్కులు మండుతున్నా ముక్కుల్ని మోచేతులకేసి రుద్దుకుంటూ, సతీష్ చంద్రకు సైన్యంలో ఉన్నాడని ఎవరు పిల్లనివ్వటం, సతీష్ చంద్రకు సైన్యంలో ఉన్నాడని ఎవరు పిల్లనివ్వం అంటున్నారట మోక్ష. సైన్యంలో ఉన్నప్పుడు గన్ను పట్టుకుని డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్లను కాల్చవచ్చు లేదా వీళ్ళు వాళ్ళను కాల్చవచ్చు అన్న భయంతో పిల్లనివ్వాలంటే భయపడుతున్నారట. అందుకే వాడికి పెళ్లి ఎలా అవుతుంది అని ఆందోళనగా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే అంటున్నారు అన్నది మాధవీలత స్టవ్ వెలిగిస్తూ. నేను మా ఆఫీసులో ఎవరైనా ఇస్తారేమో అడుగుతాలే అత్తయ్య, మామయ్య గారిని బాధపడద్దని చెప్పండి, నేను వెళ్లి స్నానం చేసి పడుకుంటా అంటూ మోక్ష వెళ్ళిపోయింది. అదండి 10వ భాగం విన్నారు మీరు. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ వచ్చే శుక్రవారం 11వ భాగంతో. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్, ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
listening to Mind Media, the voice of India.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, దిస్ ఇస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో 2వ భాగం, కాశీయాత్ర కథలు, పిఎస్ఎం లక్ష్మి గారిచే. ఈ రోజు మీరు 10వ భాగాన్ని వినబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. మా కాశీయాత్ర 10వ భాగానికి స్వాగతం. ఇవాళ వ్యాసకాశీ గురించి తెలుసుకుందాం. పూర్వం వ్యాసమహర్షి నివసించిన ప్రదేశమే వ్యాసకాశీ. వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన ఆయన, వేద విభాగం చేసిన ఆయన. అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీ నుంచి బహిష్కరింపబడి గంగల్ ఆవలి ఒడ్డున నివసించాడు. ఆ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? పురాణ కథనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో కాశీలో ఉండి తపస్సు చేసుకోసాగాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయన్ని పరీక్ష చేయాలనిపించింది. మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్లిన ఆయనకు గాని ఆయన శిష్యులకు గాని పార్వతీ పరమేశ్వరుల ప్రభావం వల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు. అలా 3 రోజులైంది. ఈ 3 రోజులు వారికి ఏ ఆహారము లేదు. అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్థం కాలేదు. సాక్షాత్తు అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి? కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలు ఉండి అంచకాలంలో మోక్షం లభిస్తోంది, అందుకే వారికి అహంకారం పెరిగి తమకు భిక్ష పెట్టటం లేదని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు. 3 తరాల వరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు. అతని మనసులో మాట బయటికి రాకుండానే ఒక పెద్ద ముత్తైదు రూపంలో పార్వతీదేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది. తర్వాత నెమ్మదిగా చివాట్లు పెట్టింది. 3 రోజులు అన్నం దొరకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మర్చిపోయావే, అష్టాదశ పురాణాలు ఎలా రాసావయ్యా అని ప్రశ్నించింది. కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు ఊరుకుంటాడా అని నిలదీసింది. ఇంతలో విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై కాశీలో కోపిష్ఠులు ఉండకూడదని వ్యాసుణ్ణి 5 కోసల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు. వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే పరవడి రోజుల్లో వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు. తర్వాత కాలంలో కాశీ పాలించిన రాజుల కోట అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కోటనంతా మ్యూజియంగా మార్చి పూర్వం కాశీరాజులు వాడిన అనేక సామగ్రిని అక్కడ భద్రపరిచారు. ప్రస్తుతం ఈ మ్యూజియంకి మెయింటెనెన్స్ సరిగ్గా లేదనిపిస్తుంది. మ్యూజియంలో దుమ్ము ధూళి కూడా సరిగ్గా శుభ్రం చేయబట్టలేదు. మ్యూజియం సందర్శనానికి టికెట్ ఉంది. సమయం 9 గంటల నుంచి 5 గంటల దాకా. మధ్యలో 1-2 గంటల విరామం ఉంది. ఇప్పుడు కాశీలో మేము చూసిన ఇంకొన్ని ఆలయాలతో పాటు ముఖ్యమైన కేదారేశ్వర మందిరం గురించి కూడా చెబుతాను. ఒకరోజు సాయంత్రం ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళి చూసి వద్దాం అనుకున్నాం. కానీ అది చాలా దూరం, నడిచే వెళ్ళాలి అనేసరికి ఆ ప్రోగ్రాం మానుకుని అలా 2 రోడ్లు తిరిగి వద్దామని బయలుదేరాం. త్రోవలో లస్సీ తాగేసరికి కొంచెం ఓపిక వచ్చింది. కాశీలో రోడ్లంబడి తిరగటం ఏంటి, కేదార్ మందిరం దగ్గరైతే వెళ్ళొద్దాం అనుకుని అక్కడ వారిని అడిగాం. ఈ దోవలో వెళ్ళొచ్చు, 10 నిమిషాలు నడక అన్నారు. ఇంకా బయలుదేరాం. దోవలో అన్నీ చూసుకుంటూ ఎంత నడిచినా ఇక్కడే 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు అనే సమాధానం మాత్రం మారలేదు. దోవలో ఇంకో 3 దేవాలయాలు కరివెనవారి సత్రం చూసాం. ఆ దగ్గరలోనే ఆంధ్ర సత్రంట తర్వాత తెలిసింది. కాశీలో మనం వెళ్తుంటే అనేక ఆలయాలు కనపడతాయి. వాటి గురించి మనకు తెలిసినా తెలియకపోయినా వెళ్ళి చూసి అక్కడ వారిని వివరాలు అడగటమే తెలిసినంత తెలుస్తాయి. మా దోవలో ముందు కనిపించింది శ్రీ చిమలేశ్వర మహాదేవ్ మందిరం. ఈ మందిరాన్ని 1908లో నిర్మించారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం పాలరాతితో పునర్నిర్మించారు. సన్నగా పొడుగ్గా ఉన్న ఈ మందిరం అందంగా ప్రశాంతంగా ఉంది. మందిరంలోకి వెళ్ళగానే మొదట్లో చిన్న గుంటలా ఉండి అందులో 2 శివలింగాలున్నాయి. దర్శనం చేసుకుని ముందుకు వెడితే గర్భగుడిలో చిమలేశ్వర మహాదేవ్ అమ్మవార్ల విగ్రహాలు చిన్న శివలింగం దర్శనమిస్తాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు సాగితే పాండే ఘాట్లో తారాదేవి కాళీదేవి మందిర్ అనే బోర్డు చూసి లోపలికి వెళ్ళాం. ఎర్రని రంగు గోడలతో 350 ఏళ్ల క్రితం నిర్మించబడ్డ దేవాలయం ఇది. బెంగాల్ నెటోర్ రాణి భవానీదేవి కట్టించారు. వీరివి ఇంకా చాలా చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి. ఇందులో ఒక పెద్ద హాల్లో అంత వెళ్తురు లేదు, గోడల మీద చాలా గబ్బిలాలు వాళ్ళున్నాయి. తర్వాత రామగులాలేశ్వర్ మహాదేవ్ ఆలయం దానికి వెళ్ళాం. గుడి చిన్నదైన జేగురు రంగుతో అందంగా ఉంది. పెద్ద శివలింగం. మేము వెళ్ళేసరికి చీకటి పడుతోంది. ఆలయ నిర్మాతల పేర్లు వగైరా లోపల బోర్డులు ఉన్నాయి కానీ చీకట్లో కనిపించలేదు. ఆలయం ముందు బోర్డు బెంగాలీలో ఉంది. పక్క షాపులో వ్యాపారి ఈ మాత్రం వివరాలు ఇచ్చారు. ఈ ఆలయాల వేటిలోనూ పెద్ద జనసంచారం లేదు. ఈ ఆలయానికి ఎదురుగానే కరివెనవారి సత్రం. అక్కడ తెలిసిన వారిని పలకరించడానికి మా పిన్ని వెళ్ళి వచ్చే లోపల ఆలయం బయట అరుగు మీద కూర్చున్నాం. అక్కడ ఒక జంట పరిచయం అయ్యారు. నాకు సంతోషం కలిగించిన విశేషం ఏమిటంటే వారు మాకన్నా ఎక్కువగా ఎన్నో యాత్రలు చేస్తున్నారు. మాకు అలవాటు ఉన్నదంటే అది చూసారా ఇది చూసారా అంటూ ఎన్నో చెప్పారు. కొన్నింటి పేర్లు కూడా వినలేదు నేను. ఎంత వెనకబడి ఉన్నానో అనిపించింది. అక్కడి నుండి నెమ్మదిగా కేదారేశ్వర ఆలయం చేరాం. ఆలయం విశాలంగా బాగుంటుంది. ఇక్కడ ఘాట్ని కేదార్ ఘాట్ అంటారు. ఆలయం వెనక గంగ ఒడ్డుకి వెళ్తే ఆలయాన్ని ఆనుకుని ఉన్న ఉపాలయంలో పెద్ద శివలింగం హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించింది అని చెబుతారు. ఇక్కడి నుంచి హరిశ్చంద్ర ఘాట్లో శవాలు కాలటం కనపడుతుంది. ఆ ఘాట్ పక్కనే ఉంది. కేదారేశ్వర మందిరంలో శివలింగం ఎత్తు తక్కువే, వెడల్పుగా కొంచెం గగ్గులు గగ్గులుగా ఉంటుంది. చాలా మహత్తుగల స్వామి అంటారు. అంతకుముందే ఎవరో స్వామికి అన్నంతో అభిషేకం చేశారట. కొంచెం ముందు వస్తే చూసేవాళ్లమే అనుకున్నాం. ఈ స్వామి గురించి కాశీఖండం ద్వారా నేను తెలుసుకున్న ఇంకొన్ని విశేషాలు కూడా చెబుతాను. దీని ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది, కాశీలోని కేదారేశ్వరుడు అంటే మీకు చాలా ప్రీతి కదా, ఆ కేదారేశ్వరుని విశేషాలు చెప్పమని. అప్పుడు మహాశివుడు చెబుతాడు ఈ వివరాల్ని. ఈ కథ పూర్వం రాధాంతర కల్పంలో జరిగిందిట. ఉజ్జయిని నుంచి ఒక బ్రాహ్మణ బాలుడు కాశీ వచ్చాడు. తండ్రి అతనికి ఉపనయనం చేశాడు. తర్వాత అతను హిరణ్య గర్భుడు అనే గురువుని ఆశ్రయించి ఉత్తమ విద్యలు నేర్చి తర్వాత వశిష్ఠుడయ్యాడు. గురువుకి శివునికి ఎన్నడూ భేదం చూపించకుండా ఆరాధించేవాడు. ఒకసారి అతను గురువుతో కేదారయాత్రకి బయలుదేరాడు. దోవలో అసిధార అనే పర్వతం దగ్గరకు వచ్చేసరికి ఈ వశిష్ఠుడి గురువుగారు పాపం మరణించారు. వారితో వచ్చిన వారంతా చూస్తుండగానే కైలాసం నుంచి శివదూతలు విమానం తీసుకువచ్చి గురువుగారిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకెళ్లారు. కేదారం చూడాలని బయలుదేరి మార్గ మధ్యంలో మరణించిన వారు కైలాసానికి చేరి అక్కడ చాలా కాలం ఉంటారట. అంత మహత్యం గలది కేదారం. ఇది చూసిన ఈ వశిష్ఠుడికి కేదారం మహత్యం అర్థమైంది. అన్ని శివలింగాల కంటే కేదారేశ్వరుడే గొప్పవాడని అనుకున్నాడు. యాత్ర ముగించుకుని వచ్చాడు. అప్పటి నుంచి ఆయన కాశీలో నివసిస్తూ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో కేదారేశ్వరిని దర్శించుకోవటం మొదలెట్టాడు. అలా 61 సంవత్సరాలు సాగింది. ఆయన వృద్ధుడవుతున్నాడు, ఓపిక తగ్గుతోంది. ఆయన అలవాటు ప్రకారం మళ్ళీ చైత్రమాసంలో కేదారయాత్రకి సిద్ధమయ్యాడు. అందరూ, వృద్ధుడవయ్యావు, అంత దూర ప్రయాణం చేయలేవు అని వారించారు. కానీ వశిష్ఠుడు, మరణిస్తే శివలోకం చేరుకుంటాను, అంతకన్నా కావాల్సిందేమిటి అని కేదారం వెళ్లి తీరాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆయన భక్తికి, దృఢ సంకల్పానికి మెచ్చుకున్న శివుడు ఆయనకి రాత్రి కలలో కనపడి అతని భక్తికి మెచ్చానని, ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. పరోపకార పరాయణుడైన ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి ఏం కోరాడో తెలుసా? ఒకవేళ నువ్వు నన్ను అనుగ్రహించదలిస్తే నన్ను అనుసరించే వాళ్ళందరినీ కూడా అనుగ్రహించు అని కోరాడు. ఈ కోరికకు శివుడు సంతోషించాడు. పరోపకార బుద్ధి గల అతనికి కోరికను వెంటనే తథాస్తు అన్నాడు. పరోపకార బుద్ధితో కోరిన కోరిక వలన అతని తపశ్శక్తి ద్విగుణీకృతమైందిట. అప్పుడు శివుడు అతన్ని ఇంకో వరం అడగమన్నాడు. దానికి ఆ వశిష్ఠుడు, నన్ను హిమాలయాల నుండి వచ్చి కాశీలో ఉండమని కోరాడు. అంటే శివుణ్ణి అనమాట, హిమాలయాల నుంచి వచ్చి కాశీలో ఉండమని కోరాడు. అతని తపస్సు మెచ్చిన శివుడు అతని కోరికను మన్నించాడు. అప్పటి నుంచి కాశీలోని కేదారేశ్వర ఆలయంలో ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నట. ఈ కలికాలంలో శ్రమ కోర్చి అంత దూరంలో ఉన్న కేదారేశ్వరానికి వెళ్ళి శివుణ్ణి చూడటం వల్ల కలిగే పుణ్యం కంటే కాశీలోని కేదారేశ్వరుని దర్శిస్తే 7 రెట్ల ఎక్కువ పుణ్యం వస్తుందిట. అంతటి కేదారేశ్వరుణ్ణి దర్శించాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు సాధారణంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ బట్ట సమర్పిస్తూ ఉంటాను. అలాగే అక్కడ ఇస్తే అక్కడ ఉన్న ఒక ఆవిడ దక్షిణ పెట్టమన్నది. నేను అపోహపడ్డాను. వాళ్ళు ఎక్కువ దక్షిణ లాగటానికి అలా అడుగుతున్నారని, అవన్నీ ఇస్తున్నాను కదా ఇంకా దక్షిణ ఎందుకు అన్నాను. అక్కడ వారి విశ్వాసం దక్షిణ లేని పూజ పనిచేయదని. మీరు ఎంత పెడితే అంతే పెట్టండి, కానీ దక్షిణ లేకుండా ఇవ్వకూడదు అని తీసుకోలేదు. నేను అంతకన్నా మొండిగా 1 రూపాయి పెట్టించాను. ఆవిడ మాట్లాడకుండా తీసుకుందండి. తర్వాత నేను పొరపాటు చేశానని బాధపడ్డాను. అందుకని మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాశీలో మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు ఇదేమని అడగరు పాపం. పుణ్యక్షేత్రం భగవంతుని తలుచుకుని దానం చేయండి. మేము దైవ దర్శనం చేసుకుని వచ్చేసరికి చిన్న కలకలం. అక్కడ ఎవరో ఒక ఆయన చనిపోయాట, వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆలయంలోనే పోయాడని కొందరు అన్నారు. ఎంత అదృష్టవంతుడో అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు. మాకు సరైన సమాచారం తెలియలేదు గాని ఆలయంలో అయితే శుద్ధి వకేరాలు చేయరా. అక్కడైతే వారి మాటలు తప్పితే అలాంటి ఘటన జరిగిన సూచన కూడా ఏమీ లేదు. ఏమో కాశీని మహాశ్మశానం అని కూడా అంటారట. కొందరైతే అక్కడికి వెళ్ళొచ్చాక తీసుకెళ్లిన వస్తువులన్నీ దడిపి తలస్నానం చేస్తే గాని ఇంట్లోకి రారట. ఎవరి అభిప్రాయాలు వారివి? అంత దూరం నడిచి వచ్చామేమో, దర్శనమయ్యాక అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేసే ఓపిక లేకపోయింది. నడిచి నడిచి అంత అలసిపోయాం. కొంచెం దూరం తప్పనిసరిగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచి ఎలాగో ఒక ఆటోలో వేరే దోవలో సత్రం చేరాం. ఇంకా మేము చూడనివి, అవకాశం ఉంటే చూడవలసినవి ఏమిటంటే తిలభాండేశ్వర మందిర్. ఈయన రోజు నువ్వు గింజంత పెరుగుతట. ఇంకొక మందిరం భారతమాత మందిర్. ఇది కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలరాతితో చెక్కిన మొత్తం భారతదేశం పటం ఇందులో ఉందిట. అదే కాకుండా ప్రతి ఘాట్లోనూ ఒడ్డున అనేక ఆలయాలుంటాయి. వాటికి చరిత్రలున్నాయి. అయితే వాటన్నిటి గురించి ఇప్పుడు మనకి సరైన వివరాలు తెలిపేవారుండాలి. మీకు వీలైనన్ని దర్శించి వాటి గురించి వివరాలు సేకరించడమే కాదు ఇతరులతో కూడా పంచుకోండి. అప్పుడే ఈ ఆలయాల చరిత్రలు మరుగున పడకుండా ఉంటాయి. మళ్ళీ వచ్చేవారం ఇంకొన్ని ముచ్చట్లు చెప్తాను. అప్పటిదాకా సెలవు. మరి నమస్కారం.
గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి.
కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, గురువు కాల్వలో నీళ్ళండి రామహరి.
ఇవి మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనగోడలు, సంసారాలంపటంలో దింపడానికి వచ్చింది.
శ్రీశైల వెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి.
శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది కాస్తంలో బూడిద రామహరి.
అన్న మక్కర లేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, పుట్ట గాలి భోంచేస్తాను రామహరి.
తింటాడు రామహరి, నేటి గారిలే తింటాడు రామహరి.
కైలాసమిళ్ళాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి, రెండు కళ్ళార చూశాను రామహరి.
పంపించాడు రామహరి, బాగా తన్ని పంపించాడు రామహరి.
ఆలు బిడ్డలు లేరు రామహరి, నేను ఆత్మయోగి నండి రామహరి, గొప్ప ఆత్మయోగి నండి రామహరి.
ఆ మాట నిజమండి రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Aha, Pativrachya Mahachyam Yanta Gupradu. Maguva, Gruhalni, Jeevitalni Mangalapradhan Cheyagaladu. Punyavatru Leni Prapanchyam, Vennela Leni Akasham.
Yemita Anta Pogurtunnaru? పతి సేవే కదా పాతివ్రత్య పదానికి సోపానం.
అది నిజమే, కాని ఉత్తమురాలైన ఇల్లాలు గృహానికి వెలుగు, జీవితానికి చుక్కాని.
కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు, సారరహితంబునైన సంసారవంబు, భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు.
ఏం పద్యం చదివేవయ్యా బిల్వ మంగళస్వామి? భార్య స్వర్గమా? శాస్త్రం చెప్పినట్టు మిట్ట మధ్యాహ్నం బయలుదేరిన వాణ్ణి చచ్చి చెడి సాయంగల విన్నపాలై ఇప్పటికి తప్పించుకురాగలిగాను. ఈ లోపల నా భార్యామణి నన్ను పెట్టిన తిప్పల్లో సగం అనుభవించి ఉంటే భార్య స్వర్గమో నరకమో తెలిసేది.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఇప్పుడు కథా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్న కథ పేరు ఎందుకు బగ చేయవో. దీన్ని రచించిన వారు శ్రీమతి రాధా మండువ. చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. కథ ఎందుకు బగ చేయవో. నీతో మాట్లాడాలి సాయంత్రం పెందరాడే వస్తావా అన్నాను. షూస్కి లేసులు బిగించుకుంటున్న ఆయనకి దగ్గరగా వెళ్ళి, అబ్బబ్బా సునంద, ఎప్పుడు చూసినా నీతో మాట్లాడాలి అంటూ స్టార్ట్ చేస్తావు. ఏదో సీరియస్ విషయమేమో అనుకుని వస్తానా, పిచ్చి వాగుడు మొదలు పెడతావు. మనం ఇట్లా కాదు ఉండాల్సిందనో, అబ్బాయి మనసులో ఏముందో అనో, అసలు నీకు ఇలాంటి ఆలోచనలు పుట్టడానికి కారణం ఏంటో, నీలాంటి వాళ్ళ మెదడుని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. సర్లే, నాకు ఆఫీస్కి టైం అయింది. గొంతులో విసుగు. అతని ఏమైనా అని బాధించాలన్నంత కోపం వచ్చింది. వద్దు వద్దులే, ఎందుకు పండగ పూట గోన. గ్యారేజీలోంచి నా కారును బయట పెట్టి తన కారును తీసుకుని వెళ్ళిపోయాడు. పొద్దుక్కిందాక పడుకోనుండి లేస్తూనే ఏదో ఒకటి గుణిగే మనిషి ఈరోజు పెందరాడే లేచాడు. నాకు చాలా సంతోషం కలిగింది. క్రొత్త సంవత్సరం ఉదయం కొత్తగా అద్భుతంగా అనిపించింది. అప్పుడప్పుడు వస్తుంటాయి నాకు ఇలా సంతోషం కలిగించే రోజులు. హుషారుగా ఇంటి గొమ్మాలకి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేశాను. నేను చెప్పకుండానే సిద్ధుకి స్నానం చేయించి ఆయన స్నానం చేసి వచ్చేశాడు. ఈలోపు పూజ చేసేశాను. ముగ్గురం ఉగాది పచ్చడి తిన్నాం. అగరొత్తుల పూల సువాసనలు, ఉగాది పచ్చడి రుచి కొత్త అనుభవం. ఈరోజు చాలా హుషారుగా పనులు జరిగి ఇంట్లో ప్రశాంతత సుఖం వెళ్లి విరిసినట్లుగా అనిపించింది. సిద్ధార్థ్ వంటింట్లోకి వచ్చి పాలు తాగుతూ, మామ్, హైబర్నెట్ చేసే జంతువులు పెందలాడే కూడా లేస్తాయా అన్నాడు. ఈయన పొద్దున్నే లేచాడని వాడలా అంటున్నాడని అర్థమయ్యి నా ముఖం మాడిపోయింది. అంత చిన్నవాడి మనసులో తండ్రి పట్ల ఆలోచన కలగడానికి కారణం ఎవరు? నేనేనా? ఎప్పుడో నేను అతని కోపంలో ఆ మాట అనుకుంటాను. అది గుర్తుపెట్టుకుని వాడు ఈవేళ అలా అనడం నా ఆనందం ఆవిరైపోయింది. ఇష్ సిద్ధు, తప్పు అన్నట్లు తలబూకాను. ఈయన పొద్దున్నే లేవడు, నాకు ఏ విషయంలోనూ సహాయం చేయడు. పైగా అతను డాలర్లు సంపాదిస్తుంటే మేమంతా తిని కూర్చుంటున్నట్లు అవమానిస్తూ మాటలు, ఎంత చేసినా ప్రతి విషయంలోనూ అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఏదో ఒకటి అనడం, తట్టుకోలేక అతనితో వాదనలు. మరీ ఇక్కడికి వచ్చాక ఎక్కువైపోయాయి. తలుచుకుంటుంటే అమితమైన బాధ, కాళ్ళు చేతులు చచ్చుబడినట్టు, ముఖం మీద ఎవరో ఇనుప అచ్చులతో ఒత్తినట్టు భావన. ఇంట్లో ఏ రకమైన వాతావరణం ఉంటే నా మనసు గాలిలో తేలినట్లుంటుందో తెలుసు. అది జరగాలని ప్రయత్నిస్తే ఆ తర్వాత ఎంత ఘర్షణ ఏర్పడుతుందో కూడా తెలుసు. భార్యని తేలిగ్గా మాట్లాడి అవమానించకూడదని, ముఖ్యంగా పిల్లవాడి ముందు అట్లా మాట్లాడకూడదని అనుకోడా? అతనికి అర్థం కాదా? సిద్ధు అన్న మాటలని ఆయనకి చెద్దామని సాయంత్రం త్వరగా రమ్మని చెప్తుంటే వినకుండా అవమానించి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు ఇలా జరగలేదు. గాఢమైన నా అనుభూతులను ఆలోచనలను చెప్పాలనుకున్నప్పుడు తన మీడియోకర్ లెవెల్ ఆలోచనతో చెల్లా చెదరు చేయడం, నేను దారుణంగా హతాశరాలనవ్వడం, ఇవన్నీ ఊహల్లోనే ఏడుపుని భయాన్ని కలిగిస్తున్నాయి. 7 ఏళ్ల పిల్లవాడికి అర్థమవుతున్నాయే నేనేమనుకుంటున్నాను అని ఇతనికి ఎందుకు అర్థం కాదు? అతనే పనిచేస్తున్నట్లు, నేను ఖాళీగా ఉన్నట్లు అతను ఊహించుకుంటాడా? నేను ఉద్యోగం చేయడం లేదా? ఇంట్లో పనులు, వాడిని స్కూల్లో దింపడం, సాయంత్రం తీసుకురావడం, మళ్లీ వంట, ఇంటి పనులు చాలదన్నట్లు స్త్రీలు ఇంకీ పని నాకు తప్పదనుకుంటూ ఏమీ సహాయం చేయడేమిటి అని బాధపడుతూ ఎలా చేయగలుగుతారు? ఎవరైనా ఎన్నాళ్ళని చేయగలుగుతారు? ఇంటి పని షేర్ చేసుకుందాం అని చెప్పాలనే ఆలోచన పడనవ్వడు. అతని తేలిక మాటలు, నవ్వులు ఆపడు. నాలోని ఈ బాధకంతా వెనుక ఉన్న కారణం నా ముందున్న జీవితం ఒక పంతాలో సాగాలని నేను అనుకోవడమా? అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. నేను ఇంకొకళ్ళని బాధ పెట్టనంత వరకు, కానీ ఎదుటి వాళ్ళు ముఖ్యంగా కలిసి జీవించాల్సిన మనుషులు అలా లేకపోతే బయట వాళ్ళు వచ్చినప్పుడు అమితమైన ప్రేమను ఎలా వరకబోస్తాడు నా మీద? గౌరవనీయమైన రిలేషన్షిప్ ప్రాజెక్ట్ చేస్తాడు. నేను అలా అలవాటు చేసుకోలేకపోతున్నాను. అతనితో ఒంటరిగా ఉండే కంటే అలా 10 మందిలోకి జారిపోతే మంచిదా? కాదేమో. ఎందుకు లేనిదాన్ని బాగా ఉన్నట్టు చూపడం. నా వాచ్ అలారం రోగుతుండగానే, మామ్ టైం అయింది అరిచాడు సిద్ధు. ఆ వస్తున్నా. వాడి స్నాక్ బ్యాగ్ వాడికిచ్చి నా బ్యాక్ బ్యాగ్ పట్టుకుని కారులో కూర్చున్నా. మామ్, ఈ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం కదా. వెళదాం సిద్ధు అన్నా. వాడికి బాయ్ చెప్పి ఆఫీస్కి వచ్చేటప్పటికి 10. ఇంత ఖచ్చితంగా ఎలా వస్తావు? పండగ పూట కూడా అంది శ్రీవల్లి. నవ్వాను. ఫోన్ మోగింది. అమ్మా. హలో అమ్మా, ఏంటి ఇంత రాత్రి వేళ చేసావు? ఇంకా పడుకోలేదా? ఆ ఆరోగ్యం బాగాలేదు సునంద, నేను చూడాలనిపిస్తుంది, ఈ సెలవుల్లో తప్పకుండా వస్తావా అమ్మా? అమ్మ గొంతు చాలా నీరసంగా దిగులుగా ఉంది. ఆ వస్తున్నాం అమ్మా, అందరం వస్తున్నాం అన్నాను. అమ్మ నా గొంతులో కూడా దిగులును కనిపెట్టినట్టుంది. సునంద బాగున్నావు కదా తల్లి, ఈరోజు పండుగ చేసుకున్నారా? చేసుకున్నాం, ఇంకో 15 రోజుల్లో అబ్బాయికి సెలవులు ఇస్తారు, వెంటనే బయలుదేరుతాం, సరేనా అమ్మా? సరే తల్లి, జాగ్రత్త. ఏంటి సునంద, ఏమైంది, ఎవరు? కళ్ళు తుడుచుకుంటున్న నా దగ్గరకు వచ్చి అడిగింది శ్రీవల్లి. మా అమ్మ శ్రీ నన్ను చూడాలని ఉంది అంటుంటే భోరుమన్నాను. చా ఊరుకో, ఇంకో 20 రోజుల్లో వెళ్తున్నావుగా. అందుకు కాదు శ్రీ, ఇంట్లో ఈయనతో ఘర్షణే మరీ బాధిస్తుంది అన్నాను. సునంద, ఎప్పుడో మన పురాతన సమాజం వ్యవస్థ ఏర్పరిచిన రిప్రెసివ్ సంస్కృతి మనది. ఎందుకు మనం ఇంకా మంచిది కాని అర్థం కాని నికృష్టమైన వాటిని పట్టుకుని వేలాడుతున్నాం? నచ్చకపోతే ఎందుకు విడాకులు ఇవ్వలేకపోతున్నాం? అంది కోపంగా. కళ నిండా నీళ్లు నిండుకున్నాయి. సంస్కృతి విషయం ఎందుకు ఇప్పుడు శ్రీ, నా సంగతే తీసుకో. ఎందుకు ఇద్దరికీ పట్టం లేదు? ఏ విషయంలో మీరు అసంతృప్తి ఫీల్ అవుతున్నారో అని అడిగితే కారణాలు ఎన్నో చెప్పగలను, కానీ ఇవి విడిపోవలసినంత పెద్ద కారణాలా అన్న ఆలోచన నాకే వస్తుంది. ఇదే ఇక్కడ అయితే జస్ట్ ఐ డోంట్ లైక్ హిమ్ అనేసి విడాకులు తీసుకోగలుగుతున్నారు. పోనీ ఇది మంచిదా అంటే కాదు అనే వాళ్ళలో మనిద్దరమూ ఉంటాం అన్నాను. మరి ఎక్కడుంది సమస్య సున్నందా? ఏమో మనం అనుకున్నట్లుగా మన భాగస్వామి ఉండాలని కోరుకోవడంలో ఉందేమో. అసలు కోరిక యొక్క నిజస్వరూపాన్ని నిజంగా చూస్తే మంచి సాంప్రదాయం దానంతట అదే కుదురుకుంటుందేమో. నిజమే, కానీ అంత ఆలోచించగలమా అంది. దానికి నా దగ్గర సమాధానం లేదు, తల పంకించాను. మా ఊరికి చేరేటప్పటికి దాదాపు 10:00 స్నానం చేసి అన్నం తిని ఆయన సిద్ధు పడుకున్నారు. అమ్మ నేను అన్నాలు తినడానికి కూర్చున్నాం. అన్నయ్య గురించి చెప్పి ఏడుస్తోంది అమ్మ. ఎందుకు అంతగా ఏడుస్తుందో నాకు అర్థమైంది. ఆమెకి సానుభూతి ప్రేమ కావాలి, అది చూపించేవాళ్ళు లేనప్పుడు దుఃఖమేగా ఇక మిగిలేది. నాకు అదే సమస్య అమ్మ అనబోయి ఆగి ఆమెని ఏడవనిచ్చాను. ఏడ్చిన తర్వాత ఇప్పుడు మనసు తెలిగిపడిందా అని కూడా అడగలేదు. గుడ్డిదాన్ని చేసుకున్నాడని ఊళ్ళో అందరు నవ్వుకుంటున్నారు సునంద. బయటికి వెళ్లాలంటే ఎవరేమంటారో అని బయటకు కూడా పోవడం లేదు అంది అమ్మ. ఎనా అనగనుకుతున్నావమ్మా అలా? నువ్వు వదినకి తల్లివైతే అనగలవా ఈ మాట? ఆమెకి జీవితాన్ని ఇచ్చిన అన్నయ్య ఎంత మంచివాడు. నీకేమే, మీరెక్కడో ఉంటారు, ఊళ్ళో ఉండి లోకులనే మాటలు వింటుంటే తెలుస్తుంది. పెద్దగా అరిచింది. అతను లేస్తాడేమో, అతని నోట్లో నుంచి ఏ అవమానపు మాటలు వినాల్సి వస్తుందోనన్న మొహమాటపు భయంతో ఊరుకోమ్మ వాళ్ళు లేస్తారు అని. సమాజం ఎప్పుడైనా అంతే కదమ్మా, అది తమ విషయంలో ఒక రకంగా, ఎదుటి వాళ్ళ విషయంలో మరో రకంగా మాట్లాడుతుంటుంది. దాన్ని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అనవసరంగా అన్నాను. నా కర్మే, నా కడుపును పుట్టిన మీ ఇద్దరు ఇద్దరే, ఏం మాట్లాడతారో నాకు ఒక్క ముక్క అర్థం కాదు. ఎందుకు ఈ పిల్లను చేసుకున్నాడో అన్నయ్యని అడుగుతావని నేననుకుంటుంటే వాడనే సమర్థిస్తున్నావు అంది. ఆమె బుగ్గల మీద కన్నీళ్లు జారిపోతున్నాయి. ఏంటమ్మా నువ్వనేది, వాళ్ళ పెళ్ళయి 6 నెలలు అవుతుంది, ఏం అడగమంటావు ఇప్పుడు నన్ను? మంచి అమ్మాయే అని ఆపేశాను మాట్లాడు. ఎందుకు నేను ఆమెని రక్తిస్తున్నాను? ఆమె ధోరణిలో ఆమె ఉన్నప్పుడు మనం ఎన్ని మాట్లాడినా వృధాయే కదా. మొట్టలు పడిపోయిన ఆమె ముఖంలోని ఆ దిగులును పోగొట్టే స్థితిలో నేనున్నానా? అన్నయ్య గుడ్డి అమ్మాయిని చేసుకుంటే సున్నిత మనసుకురాలైన అమ్మ సంతోషపడుతుంది అనుకున్న నా భావన చెదిరిపోతుంది ఆమె మాటలు వింటుంటే. మన కంఫర్ట్ జోన్ లో పదిలంగా ఉన్నంత వరకేనా ఉదారత చూపించేది? ఒక్కసారిగా అది జారిపోతే ఆర్ద్రత, సానుభూతి, సున్నితత్వం ఏమవుతాయి? ఆలోచించాల్సిన విషయమే. జట్లాగ వల్ల అలసిపోయిన నా శరీరం ఆ ఆలోచనలను భరించే స్థితిని కోల్పోయి మత్తులోకి జారింది. నిద్ర లేపుతున్నారెవరో, పొడుస్తున్నారు మాటలతో, శూలాలతో. ఎన్నాళ్ళు ఈ శత్రుత్వంతో సహజీవనం? ప్రతి క్షణం భయపడుతూ పరాయిదానిలా బ్రతకడం ఏమిటి? ఏది చేసినా ఏదో జంకు, ఏమంటాడో అని చీదర, మధ్యలో వాదనలు. అసలు ప్రేమ లేని, ప్రేమించలేని బ్రతుకెందుకు? ప్రేమ సంగతి దేవుడెరుగు, ఇలా మొయ్యలేని సంబంధాలు పెట్టుకుని బ్రతుకుని నరకం చేసుకోవడం ఎందుకు? కారణం నేనేనేమో. చిన్నప్పటి నుండి భర్త ఇమేజ్ని పెట్టుకుని అలాగే ఉండాలని ఆశించడం, అతను దాని అనుక్షణం ఛిద్రం చేయడం వల్ల అసంతృప్తి, ఏడుస్తున్నాను బిగ్గరగా, ఏమీ చేరని నిస్సహాయతతో. ఈ గుడ్డి పిల్లని చేసుకున్నాడు, నేను దాన్ని చూడాలా? నన్ను చూసేవాడెవరే? ఎందుకే నిన్ని అన్నాచెరులు ఇట్లా తయారయ్యారు? మామ్ మామ్ సిద్ధు పిలుస్తున్నాడు. మెలకు వచ్చింది. ఆ సిద్ధు, చాలాసేపటి నుంచి లేపుతున్నావా? సారీ అన్నాను. అమ్మ బయట హాల్లో కంగారుగా ఏదో అంటోంది. పర్వాలేదు రండి, సిద్ధు వెళ్ళాడుగా, మీరు కూర్చోండి, మాకు ఇది అలవాటే. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచించుకుంటూ ఏడుస్తుంటుంది. అమ్మకి అతను పెద్దగా అరిచి చెప్తూ నవ్వుతున్నాడు. ఆపుకోలేనంత అసహ్యం, కోపంతో పెద్దగా అరిచి తిట్టాలనిపించింది. మంచం పక్కన నిలబడి నా వైపే చూస్తున్న సిద్ధు ముద్దు ముఖం చూడంగానే ఒక క్షణంలోనే మళ్లీ ఆ భావం మాయమైపోయింది. నాకు సంఘంలో మంచి గృహిణిగా, తల్లిగా ఒక మర్యాద, గుర్తింపు ఉండటానికి అతనే కారణం అనే ఒకే ఒక కారణం వల్ల నన్ను నేను అదుపులో పెట్టుకుని నాలో నేను కుమిలిపోతున్నాను. వేగంగా తిరుగుతున్న టేబుల్ ఫ్యాన్ గుండా గడియారాన్ని చూశాను. పరిగెడుతున్నాయవి నిజానికి ఊహకి మాయకి మధ్య సన్నటి గీతల్లా మారి. నేను టైం చూస్తున్నాను అనుకున్నాడేమో. టైం 10 మామ్, లేస్తావా అన్నాడు సిద్ధు. లేచి గబగబా బ్రష్ చేసుకుని స్నానం చేశాను. అమ్మ నేను లేవడం చూసి వంటింట్లోకి వచ్చింది. టిఫిన్లు తింటుండగా అన్నయ్య వచ్చాడు వదినతో. అమ్మాయి ఇదిగో గౌతమి నీ వదిన అన్నాడు అన్నయ్య. ఆమెను పరిచయం చేస్తూ ఇద్దరం పలకరించుకున్నాం. ఆయనకి నమస్కరించింది. ఆశ్చర్యంగా చూస్తున్న సిద్ధుని వాటేసుకుంది. బాగుంది ఆమె, కళ్ళు పైకెత్తి చూసినప్పుడు మాత్రం గుడ్డి కళ్ళని తెలుస్తున్నాయి, లేకపోతే మామూలుగా ఉంది. ఆవిడ ఆప్యాయంగా మాట్లాడుతుంటే కాసేపట్లోనే దగ్గర మనిషి అనే భావన కలిగింది. అతని ముఖంలో అమ్మ ముఖంలో అసంతృప్తి స్పష్టంగా తెలుస్తుంది. టిఫిన్లు అయ్యాక గౌతమి లేచి, అత్తయ్య పోయిన వారం వచ్చినప్పుడు బీరువా సర్దాలన్నారుగా అంటూ అమ్మ బెడ్రూంలోకి నడిచింది. నేను అమ్మ ఆమెను అనుసరించాము. అసలు ఆమెకి కళ్ళు కనిపించవంటే నమ్మలేకపోతున్నాను. మామూలుగా అన్ని పనులు చేస్తోంది. తాకిన వస్తువు కొత్తగా అనిపిస్తే మాత్రం దాన్ని గురించి ఎవరినైనా అడుగుతుంది. సిద్ధు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆమెని. లోపలికి వెళ్ళాక, మీరు మా పెళ్లికి వస్తారనుకున్నాను సునందా అంది. సెలవు దొరకలేదు వదిన, మా అన్నయ్య మీకెక్కడ పరిచయం అన్నాను. మా అన్నయ్య క్లాస్మేటేగా శివ అంది. ఓ సారీ అన్నయ్య చెప్పాడు, మర్చిపోయాను అన్నాను. బీరువాల్లోంచి చీరలన్నీ తీసి మంచం మీద పెట్టింది. అమ్మ సహాయం చేస్తుంటే చీరల రంగుల గురించి అడుగుతూ ఏ రంగుకా రంగు విడదీసి అన్ని చక్కగా సర్దింది. ఏ రంగు చీర ఎప్పుడు కట్టుకుంటే ఆహ్లాదంగా ఉంటుందో అమ్మకు చెప్తోంది. అడిగానని ఏమీ అనుకోకండి వదిన, మీకు కొంచెం కనిపిస్తుందా అన్నాను. ఊహు అంది. 10 సమయం చాలా తొందరగా గడిచిపోయింది వాళ్ల సమక్షంలో. ముఖ్యంగా గౌతమిని గమనిస్తుంటే అమ్మ ఆమె పట్ల చూపుతున్న నిరాదరణని ఆమె హాయిగా స్వీకరించింది. అన్నయ్య ఇతను ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. అన్నయ్య ఇంకా నేను కాబట్టి గుడ్డి అమ్మాయిని చేసుకున్నాను అనే భావనని వ్యక్తపరుస్తున్నాడు. అయినా ఆమె దాన్ని పట్టించుకున్నట్లే ఉండదు. ఏ ఘర్షణ లేదేమో ఆమెలో అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నయ్య ఎక్కడంటే అక్కడ పడేసిన వస్తువులు, బట్టలు మామూలుగా, అతి మామూలుగా, అదేదో తన పనే అన్నట్లుగా చేసేస్తోంది. ఏదైనా పని చేయలేకపోతే ఏమాత్రమూ భేషజం లేకుండా చేయడం చేతకాదని అన్నయ్యకి చెప్పేస్తోంది. తనకి కావలసిందేదో తనకి తెలుసన్నంత స్పష్టత, తనకి కావలసింది శాంతంగా అడిగి తీసుకోగలిగే మాట తీరు ఎలా సాధ్యమయ్యాయో ఆమెకి. ఆమెను చూస్తుంటే నా జీవితాన్ని తలుచుకుని దుఃఖం కలుగుతోంది. మనసులోని మాట చెప్పడానికి ఏ భేషజాలు అవసరం లేదని నేను తెలుసుకోగలిగానా ముందసలు? తెలిసినట్లయితే అతనితో నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను? అసలు అతని ప్రజెన్స్ వల్లనే నా మనసు చుట్టూ ఏర్పడిన పొర స్పష్టతని కమ్మివేస్తూ ఇక మౌనం తప్ప మరో భాష లేదు. అసహ్యంతో నేను అతన్ని, అతను నన్ను చూసుకుంటున్న చూపులు శరీరాన్ని కాల్చుకు తింటున్నట్లు అనిపిస్తుంటే సంభాషణలో భేషజాలు అవసరం లేదని తెలిసి ఏం ప్రయోజనం? బాధని బాధగా అనుభవిస్తేనన్నా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. సునంద, సునంద, కిటికీలోంచి చూస్తూ కూర్చున్న నా దగ్గరకొచ్చి తట్టి అడుగుతోంది. సునంద ఏమిటి పిలుస్తుంటే పలకడం లేదు, ఏమాలోచిస్తున్నావు? మీ గురించే వదిన అన్నాను. నా గురించా అంది ఆశ్చర్యంగా. నాకు జీవితం అంటేనే అసహ్యం కలుగుతోంది వదిన. చూస్తూనే ఉన్నావుగా, ఇప్పుడే కాదు మా పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడు చూసినా మా ఇద్దరికీ వాదనలే. వాటి వల్ల వచ్చే ఘర్షణని భరించలేకపోతున్నాను. ఇప్పుడు మా మధ్య పిల్లవాడు ఏమవుతాడు అనే బాధ నన్ను నిస్సహాయరాలు చేస్తోంది వదిన అన్నాను. నా కంఠంలో దుఃఖం గమనించిన ఆమె గబాల నా భుజం మీద చెయ్యేసింది. నిన్ను తలుచుకుంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య ప్రవర్తనని మామూలుగా ఎలా తీసుకోగలుగుతున్నావు వదినా అన్నాను. మనుషుల మధ్య ఘర్షణలు కలగడానికి పెద్ద కారణాలు అవసరం లేదు సునంద. టీవీలో చూపించే ఒక్క 5 రూపాయల చాక్లెట్ కోసం తల్లి బిడ్డల మధ్య తగు రావచ్చు. ఇల్లంతా బజార్లో అమ్మే సరుకులమయం అయిపోయాక ప్రతి వస్తువు మనుషుల మధ్య తగు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. మీరేమంటున్నారు నాకు అర్థం కాలేదు. అవి లేకుండా ఉండలేం కదా. లేకుండా ఉండటం అనేది కాదు వస్తువులు, సందర్భాలే. లేకుండా ఉండటం అనేది కాదు వస్తువులు సందర్భాలే ఘర్షణకి కారణమని తెలుసుకున్నప్పుడు మనుషులని తప్పు పట్టకుండా ఉంటాము అంటున్నాను. ఆమె ఏం చెప్తుందో తెలుస్తోంది కానీ క్లారిటీ రావటం లేదు. అడుగుదామనుకునేలోపు ఆమె ఆఫీసులో మనపై అధికారితో కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనుకో ఓపిగ్గా వివరిస్తాం. ఎక్కడ ఏ ఘర్షణ రాదు, వాదనలు రావు. అప్పుడు అతని ప్రవర్తన గురించి ఏమి అనుకోం. బహుశా చాటను విసుక్కుంటామేమో. అదే ఇంట్లో భర్త అలా ప్రవర్తిస్తే వాదించి తగాదాలు పెట్టుకుని భార్యని అర్థం చేసుకోవడం లేదని, అర్థం చేసుకోవడం అతని హక్కుని, అతని పట్ల జీవితం పట్ల అసహ్యాన్ని పెంచుకుంటాం కాదంటావా అంది. బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒకటెలా అవుతారు వదిన. నా భర్త నన్ను అర్థం చేసుకోవాలనుకోవడం తప్ప అన్నాను అసహనంగా. ఎలా అర్థం చేసుకుంటారు? మనం మన మనసులో ఏముందో వాళ్ళకి స్పష్టంగా చెప్పకపోతే అంది. నిజమేనా? నేనెప్పుడు అతనికి స్పష్టంగా చెప్పలేదా? కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ ఆలోచనలో పడ్డావా అంది. అరే ఏమిటలా అంటున్నారు అన్నాను మొహమాటంగా. ఏం లేదులే, ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావెందుకు? నీకు విషయం చెప్పాలి. అదేమిటో, ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మేధావులు అనుకుంటారు. ఎక్కువ మంది ఎంత తప్పు కదా. ఏం లేదులే, ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావెందుకు నీకు విషయం చెప్పాలి. అదేంటో, ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత మేధావులు అనుకుంటారు ఎక్కువ మంది. ఎంత తప్పు కదా. దానివల్ల మనం చాలా సంతోషాన్ని కోల్పోతాం సునంద. ఎందుకో చెప్పాలనిపించింది, ఏమనుకోలేదు కదా అంది. నా 2 భుజాలను ఆప్యాయంగా నొక్కుతూ, లేదులే వదినా, మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆయనకి చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించానని అనుకుంటున్నాను వదినా. అతను మారడు. ఏదో సందర్భంలో ఒక భావన, మాట లేదా సంభాషణ జరగగానే ఒక ముద్ర వేసుకుని దానివల్ల వచ్చే ఇష్టాన్నో అయిష్టాన్నో కోపాన్నో ప్రేమనో కామాన్నో ఆ క్షణంలో అనుకున్న దాన్ని వాళ్ళ వ్యక్తిత్వం అదే అనుకుని అలాగే మనసులో ఉంచుకోవడం ఎంత పొరపాటు. ప్రతి వాడికి ఒక స్వభావం ఉంటుందని, అది అలాగే ఉంటుందని థియరైజ్ చేస్తుంటాం పండితులు సిద్ధాంతం చేసినట్లు. ఎప్పుడూ మనుషులు ఒకేలా ఉండరని, మన ప్రవర్తన బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారనే విషయాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటే సమస్య ఉండదు. ఆమె వైపు ఏ సంకోచం లేకుండా చూస్తూ వింటున్నాను. ఆమె నన్ను నా భావాలని చూడలేదన్న భావనతో కాదు, నన్ను నేనిక ఆలోచనల ముసుగులో దాచుకోవక్కర్లేదన్న ఆలోచనతో. నీకు తెలుసు సునంద, ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రవర్తన మారుతూనే ఉంటుంది, ఒక్కో సమయంలో ఒక్కో రకంగా, ఒక్కో మనిషి దగ్గర ఒక్కో రకంగా, సందర్భాలకు అనుగుణంగా. ముఖ్యంగా మన ప్రవర్తనల బట్టే అనే నిజాన్ని నీకు గుర్తు చేయాలనిపించింది అంతే అంది. అవును నిజమే, ఇన్నాళ్ళు ఇంత చిన్న విషయాన్ని నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను. నా ప్రవర్తన బట్టి అతను అలా మాట్లాడుతున్నాడని, ఇన్నాళ్ళ సహజీవనంలో నాకేం కావాలో నేను చెప్పలేకపోవడం వల్లే నాకు అశాంతి అని నేనెలా గ్రహించకుండా ఉన్నాను. పెళ్ళైన కొత్తల్లో అతని గురించి నేను ఏర్పరచుకున్న ఇమేజ్నే నా కళ్ళు ముందుంచుకుని బాధపడుతున్నానని తప్ప, అతనితో నా భావాలను పంచుకోవాలని తెలుసుకోకుండా అసంతృప్తితో ఎలా 8 ఏళ్లు గడిపాను. ఎంత మామూలుగా నాకే బాధ కలగకుండా సమస్యను జనరలైజ్ చేసి నాకున్న ఈగో గురించి వివరిస్తుంది. లేచి ఆమె చేతులు పట్టుకున్నాను. నేను ఆమెని స్పర్శ ద్వారా వినగలుగుతున్నాను, ఆమె నన్ను నా స్పర్శ ద్వారా చూడగలుగుతుంది. ఆమెకి నేను నా సమస్య గురించి చెప్పుకోకపోయినట్లయితే చాలా నష్టపోయి ఉండేదాన్ననుకోగానే అభిమానంతో నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె కళ్ళల్లో కూడా పల్చని తడి. సెలవులైపోయాయి, అమెరికాకి వచ్చేశాం. నాకేం కావాలో వెతుక్కోవడం, నా అసంతృప్తిని అతనితో స్పష్టంగా చెప్పగలగడం, కావలసింది అడిగి తీసుకోవడం వల్ల అతనితో గడుపుతున్న టైం హాయిగా ఉంది. నా కుటుంబం, నా భర్త, నా కొడుకు, ఇంటి పద్ధతులు ఇలానే ఉండాలన్న పేటాని పిచ్చితో ఒకప్పుడు నాకుండే దిగులు పూర్తిగా ఎటో వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఏదో జరగాలని ప్లాన్లు చేస్తే నాలోని మనిషి నా నుంచి సెలవు తీసుకుంది. నా దృష్టికోణం మారింది. వదిన, కృతజ్ఞతలు. వదిన, కృతజ్ఞతలు. లేత గులాబీ రంగు పేపర్ మీద రాసి ఉత్తరం పోస్ట్ చేశాను. మా అన్నయ్య ఆమెకి నా ఉత్తరం చదివి వినిపించగానే, పేపర్ ఏ రంగులో ఉంది అని తప్పకుండా అన్నయ్యని అడుగుతుందని నాకు తెలుసు. లేత గులాబీ రంగుతో చిగురించిన ఆకులు పచ్చగా మారతాయని ఆమెకి తెలుసు. అదండి కథ. బాగుంది, చాలా బాగుంది. మనసులో ఉన్న భావాలను ఎప్పటికప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటే ఆ మనుషుల మధ్య ఘర్షణలు అనే వాటికి తావు ఉండదనే విషయాన్ని ఈ కథ ద్వారా చాలా చక్కగా చెప్పారు రాధామండవ్ గారు. చాలా థ్యాంక్స్ రాధామండవ్ గారు, చక్కటి కథను మా స్వరమాలికకు అందించారు. ఇలాంటి కథలను, మరిన్నో కథలను మీరు రాస్తూ ఉండండి, మాకు ఇస్తూ ఉండండి, మేము చదివి పెట్టేస్తాం. థ్యాంక్ యూ.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
శృంగార రచనగా చెప్పిని జోల సంగతి సకల సకల పట్ల మదన గోపాల జో.
నమస్తే, దిస్ ఇస్ రజనీ. యు ఆర్ నౌ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం, డిసెంబర్ 15, 2017 నాటి ఎపిసోడ్.